సంవత్సరాలలో చేసేటటువంటి అనేక కార్యక్రమాలలో ఒక కార్యక్రమం ఏమిటి అంటే తుఫాను ఝంఝా మారుతూ ఉంటాను, ఒక ఆధ్యాత్మిక తుఫాన్ లావదీయాలి. అవి పొలిటీషియన్స్ లో చెప్తూ ఉంటాను, నరేంద్రగాంధీ ఎన్టీఆర్ అలాగే స్పిరిచువల్ వేవ్. ఆ వేవ్ ఎలా ఉండాలి అనేది మన చుట్టూ అంటించి ఉన్నటువంటి కాగితాలు, మన చుట్టూ ఉన్నటువంటి ఆ కాగితాలలో మూడున్నాయి. వన్ వరల్డ్, వన్ రిలిజియన్, వన్ లాంగ్వేజ్. ఆ స్థితికి ఇప్పుడు రావాల్సింది, ఎందుకు రావాల్సి ఉంది అంటే కంప్యూటర్ టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిపోయిన తర్వాత ఒకే భాష లేకపోతే సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయడం చాలా కష్టం. అనవసరమైనటువంటి డూప్లికేషన్, ఒకే భాష ఉంటే ప్రపంచం అంతటా కూడా హాయిగా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. భాషలు మారిపోయేసరికి చెప్పే విషయం ఒకటే నాకు కూడా తొందరగా అవుతుంది. రెండోది ఒకే విశ్వము, మానవ జాతి తనకి తెలియకుండా ఆ దిశ వైపు చాలా అద్భుతంగా ప్రయాణం చేస్తోంది. గాంధీ గారి టైంలో కూడా సముద్రాన్ని ఎవరైనా దాటితే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడో కాదు ఈ కాలంలోనే. సముద్రం దాటితే నువ్వు పాపం చేసావంటే నువ్వు మళ్ళా భారతదేశానికి తిరిగి వస్తే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఎంత తొందరగా ఈ దేశం నుంచి బయటపడితే అంత మీకు ఆనందం, అంత గొప్ప. went in the cloud, one world. ఒకే ప్రపంచం యాంగిల్లోకి వెళ్తుంది. ధర్మం ఇంకా ఆ యాంగిల్లోకి రాలే. చాలా ఇండివిజువలైజ్ అవుతుంది ధర్మం, కానీ ప్రపంచానికి అంతటికీ పనికొచ్చేటటువంటి అవిశ్వధర్మము భారతదేశంలో కోట్లాది సంవత్సరాలుగా ఉంది. అది యూనివర్సల్ రిలిజియన్, ఒకే ధర్మం, అనేక ధర్మాల అవసరం లేదు. అది ఇప్పుడిప్పుడు ఎందుకు బయటకు వస్తుంది అంటే, ఒకే విషయంలో ఒకే భాష యొక్క అవసరం ఎప్పుడైతే మనిషి అనుభవంలోకి వస్తుందో సహజంగానే దాని తర్వాత స్టెప్ అది ఒకే ధర్మము. ఏ విధంగా తర్వాత స్టెప్ వస్తుంది అంటే, మీకు ఒక కొత్త శబ్దాన్ని, ఒక వర్డ్, ఒక కొత్త పదాన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. జియో పాలిటిక్స్ లాగే జియో రిలిజియన్ అని. జియో పాలిటిక్స్ పేరు మీరు చాలా మంది విని ఉండరు, పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళు తప్ప. జియో పాలిటిక్స్ ఏం చెప్తుంది అంటే, తెలుగుదేశం వచ్చింది, కమ్యూనిస్టులు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, ఆయుజం వాళ్ళు వచ్చారు, ఈజం వాళ్ళు వచ్చారు. మనకేమనిపిస్తుందంటే, ఒక వ్యక్తి ఒక ఈజంకి కారణమయ్యాడని. మార్క్సిజం, మార్క్స్ అనేటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి ఆలోచన స్రవంతికి కారణమయ్యాడు. ప్లాటో, గాంధీజం, గాంధీ యొక్క ఆలోచనలు. కానీ జియో పాలిటిక్స్ ఏం చెప్తుంది అంటే, భూమి యొక్క భౌతికమైనటువంటి హద్దుల వల్ల, జియోగ్రఫీ వల్ల పాలిటిక్స్ మారుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థమైతే మహాభారతమే అర్థమవుతుంది మీకు. మహాభారతమే అర్థమైతే మానవ శరీరంలో జరిగేటటువంటి కొన్ని విచిత్రమైనటువంటి పరిమితులు కూడా మీకు అర్థమవుతాయి. మీరు ఉండేటటువంటి భౌతిక పరిస్థితుల వల్ల మీ శరీర ఆరోగ్యమే మారుతుంది, ఆలోచన విధానము మారుతుంది. చాలా ఇరుగ్గా ఉన్నటువంటి గదిలో మిమ్మల్ని కూర్చోబెట్టేస్తే, చాలా విశాలంగా ఉన్నటువంటి గదిలో మీకు కూర్చోబెట్టేస్తే తేడా అర్థమవుతుంది మీకు. అది ఎలా మారుతుందో మీ ఆలోచన విధానం. అంటే బాహ్య పరిస్థితులు కూడా, జియోగ్రఫీ కూడా మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. భారతదేశం యొక్క భౌతిక పరిస్థితులు ఎంత అద్భుతమైనవి అంటే, చేతనత్వపు యొక్క మార్పుల్ని గుర్తించగలిగేటటువంటి శరీర నిర్మాణము ఒక భారతదేశంలోనే సంభవము, ఇతర దేశాలలో సంభవము కాదు. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు గర్విస్తారు భారతీయులుగా పుట్టినందుకు. వేరొక శరీరంలో మీరు ఆధ్యాత్మికత అనే పేరుతో మనం చదువుకుంటున్న వాటిని వేరొక శరీరంలో మీరు, వేరొక శరీరం అంటే నా ఉద్దేశం అర్థమైంది కదా, ఓ అమెరికన్ బాడీలోను, ఓ జర్మన్ బాడీలోను, ఓ చైనీస్ బాడీలోను కనుక మీరు ఉండి ఉంటే, ఆ శరీరాలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను స్పష్టంగా అవగాహన చేసుకోలేవు. దాని కొరకు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. ఏం జరిగాయి? మన ఋషులే ఆ దేశపు శరీరాన్ని ధరించారు. ఒక క్రైస్ట్ కానీ, ఒక మహమ్మద్ కానీ. ఈ ఆధ్యాత్మికత అనేది భారతదేశంలో తప్ప ఇంకెక్కడా ఉండదు. అది మీరు స్పష్టంగా ఒక అవగాహన చేసుకోండి. అక్కడ మళ్ళా మీరు యుద్ధం గడిపోకండి. మాస్టర్ ఏదో చెప్పారని మీరు అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను, మెడికల్ కాలేజీకి వెళ్తేనే మీరు మెడిసిన్ చదవగలరు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే ఇంజనీరింగ్ చదవగలరు, కామర్స్ కాలేజీకి వెళ్తే కామర్స్ చదవగలరు. అలాగా భారతదేశపు విచిత్రమైనటువంటి భౌగోళిక సరిహద్దులలో జన్మించిన శరీరాలు మాత్రమే ఆధ్యాత్మికతని అనుభవించగలవు, ఆధ్యాత్మికతను చర్చించగలవు, ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలవు, కనీసం తెలియకపోతే కూడా. ఇది అర్థమైతే అవతారాలు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పదము ఇతర ధర్మాల్లో లేదు, ఇతర మతాలలో అవతారాలు లేవు. అవతారాలు మాత్రమే కాదు, అసలు భగవంతుని పుత్రులు కానీ దేవదూతలు కానీ మెసెంజర్స్ ఉంటారు తప్ప భగవంతుడే స్వయంగా శరీరము ధరించి మన మధ్యన మానవ శరీర భార్య తిరిగి మన శరీరంలో కావలసినటువంటి మార్పులు తీసుకురావటానికి ప్రయత్నాలు చేయటం అనేది కేవలం ఈ దేశంలోనే సంభవం. అలాంటి వాటిలో అవతారాలు ఏం చేస్తాయి? మానవ చేతనత్వం ఒకనొక స్థాయికి వచ్చాక ఇంకా దానికి అర్థమవటం మానేస్తుంది. ఎడ్యుకేషన్లో కొంతవరకు మీకు అర్థమవుతుంది, ఆ తర్వాత ఇంకా అర్థం కాదు. ప్లాటోనిజం అంటాం దాన్ని. అది అర్థం కానప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఒక పుష్ ఇవ్వాల్సి వస్తుంది చేతనత్వానికి, కాన్షియస్నెస్ కి. ఆ పుష్ ఇవ్వటానికి వచ్చినటువంటి చేతనత్వాన్ని మనం అవతారం అంటాం. ఆ అవతారం చేసినటువంటి పనులని మనకు అర్థమయ్యేటట్టు చెప్పటానికి చేసినటువంటి వ్యక్తుల్ని ఋషులు కానీ గురువులు కానీ అంటూ ఉంటాం. కానీ కృష్ణుని యొక్క ఆ శరీర నిర్మాణంలో ఉన్నటువంటి అద్భుతం ఏమిటి అంటే రెండు పనులు చేయగలిగాడు. చేతనత్వానికి కావలసినటువంటి పుష్ ఇవ్వగలిగాడు అవతారం ధారుగా. గురువుగా అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలపటానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇది చాలా అతి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్తున్నది మనం అనేక క్రాంతులను చూసాం, రివల్యూషన్స్. రష్యాలో జరిగింది, అమెరికాలో జరిగింది, ఇండియాలో జరిగింది. గ్రీన్ రివల్యూషన్ అంటాం, వైట్ రివల్యూషన్ అంటాం. రకరకాల రివల్యూషన్స్, రకరకాల క్రాంతులు చూసాం. చేతనత్వపు క్రాంతి ఇప్పుడు చూడబోతున్నాం మనం. అది ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. చేతనత్వం యొక్క స్థాయి మానవ స్థాయి నుంచి అతి మానవ స్థాయికి వెళ్ళగలగటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది ఆ ప్రక్రియ ఎప్పుడూ ప్రపంచంలో జరగలేదు కనుక ఆర్కియాలజిస్ట్ కానీ మిగతా సైంటిస్ట్ కానీ ప్రకృతిలో ఏదైనా జరిగింటే పట్టుకోగలరు, లేకపోతే ప్రకృతిలో ఉండేటటువంటి నియమాలను అర్థం చేసుకుని ఆ నియమాలకి అనుగుణంగా ఉండేదాన్నైతే ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోలేము. కానీ ఇది ప్రకృతి అతీతమైనటువంటి ఒక మార్పు. మీరు ఈ 24 సంవత్సరాలలో మీలోనే తెలుసుకోబోతున్నారు ఏంటి ఆ మార్పు, ఇందువల్ల ఆ మార్పు అవసరమైంది, దాన్ని కాస్త అర్థం చేసుకోండి. ఓ 3-4 ఏళ్ల కిందట కమ్యూనికేషన్స్ లో ఇంత డెవలప్మెంట్ లేదు. వస్తూ ఉండేది, వెళ్తూ ఉండేది. కానీ కంప్యూటరైజ్డ్ టెక్నాలజీ వచ్చేసాక నాసా ఇన్స్టిట్యూట్ యొక్క సైంటిస్టులే 3 సంవత్సరాల కిందట సూర్యులో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి మార్పు గమనించారు వాళ్ళు. ఇదివరకు ఎప్పుడూ జరగలేదు సూర్యుల్లో. ఒక పెను తుఫాను వీచింది సూర్యుల్లో, భూమిని టచ్ చేస్తే వెళ్ళిపోయింది. దాన్ని రికార్డ్ చేశారు వాళ్ళు. ఏం రికార్డ్ చేశారు వాళ్ళు? దానివల్ల వచ్చేటటువంటి అనేక మార్పులను రికార్డ్ చేశారు. దాని యొక్క ప్రాసెసింగ్ ఆ డేటా మనకి ఏం చెప్తుందో ఆ కంప్యూటరైజ్ డేటాలో వాళ్ళు ఇంకా అనాలిసిస్ చేయలేకపోయారు. ఇంకా అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనకి డెవలప్ అయినా మానవీయ చేతనత్వము ఆ టెక్నాలజీని అరాయించుకోలేకపోతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే ఒక కొత్త ధర్మం ఎందుకు అవసరమైందో తెలుస్తుంది మీకు. ఇందుకు ధర్మం అంటే ఏమిటి, ఒక కొత్త ధర్మం ఎందుకు కావాల్సి వచ్చింది అన్నప్పుడు, అసలు ధర్మం అంటే ఏమిటి, ధర్మం అన్నా యోగం అన్నా పూర్వపు భాషలో తేడా లేదు. ఈ మధ్య అయితే ధర్మం యోగానికి తేడాలు వచ్చాయి, కానీ లేకపోతే యోగ విద్య అన్నా ధర్మం అన్నా ఒకటే. రెండో డెఫినేషన్స్ ఇచ్చాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. యోగ కర్మసు కౌశలం, ఎక్స్పర్టైజ్ ఇన్ యాక్షన్స్ ఇస్ యోగ. మీరు ఏ పని చేసినా నీట్ గా చేస్తే, ఎక్స్పర్ట్ లాగా చేస్తే మీరు యోగులే. ఉచితమైనది గాయత్రి మంత్ర జపం చేశాడా లేదా, యజ్ఞం చేశాడా లేదా, బొట్టు పెట్టుకున్నాడా లేదా, పిలక పెట్టుకున్నాడా లేదా, పసుపు రంగు బట్టలు వేసుకున్నాడా, ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకున్నాడా, ఇవి ధర్మానికి కొలదెబ్బలు అవుతున్నాయి తప్ప నువ్వు చేసేటటువంటి పని నీకంటే బాగా అనుకోలు చేయటానికి వీలు లేదు. యోగి అంటే వాడు ఎక్స్పర్ట్. యోగ కర్మసు కౌశలం. ఇమీడియట్లీ దాని కింద ఇంకో మాట చెప్తాడు, సమత్వం యోగ ఉచ్యతే, ఈక్వానిమిటీ, బ్యాలెన్స్ ఇస్ యోగ. ఆ రెండు లక్షణాలు ఇప్పుడు ఎందుకు మనకి చాలా అవసరం అవుతున్నాయంటే, ఏరోప్లేన్స్, కార్లు ఇవన్నీ వచ్చాయి. ఎందుకు వచ్చాయి, ఒక చోట నుంచి ఇంకో చోటకి మీరు చాలా తొందరగా ఓడిపోవాలి, దానికి కూడా కార్లు అవి కావాలి, నిమిషాల మీద ఓడిపోవాలి. వెళ్ళి మేము చేస్తున్నటువంటి ఘనకార్యాలు ఉంటాయి అక్కడ, కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడికి అక్కడికి మీరు ఇంకో చోటకి వెళ్ళి ఏరోప్లేన్లో ఏం తేడాలు మీ చేతనత్వంలో వస్తున్నాయి, ఏం మార్పులు మీ చేతనత్వంలో వస్తున్నాయి, ఏం తేడా రాగుతుందా. కారణం ఏంటి అంటే, ఈ మోడర్న్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంతా కూడా దేని కొరకు అయితే ఆవిష్కరింపబడ్డాయో, దేని కొరకు అయితే అవన్నీ కూడా సైంటిస్టులు అనబడేటటువంటి ఒక విచిత్ర ప్రాణుల ద్వారా. ఎందుకు వాళ్ళని నేను విచిత్ర ప్రాణులు అంటాను అంటే, పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, కనిపెట్టిస్తారంటే వాళ్ళు ఎలా కనిపెట్టారంటే వాళ్ళకి తెలియదు. యోగికి తెలుసు వాడు ఇది కనిపెట్టబోతున్నాడు, వాడు చేయబోతున్నాడు అని. ఇంకేత సైంటిస్టులు అనేటటువంటి విచిత్ర ప్రాణులు అద్భుతమైనటువంటి విషయాన్ని కనిపెట్టేశారు. మీకు మూడు వచ్చింది, కారు వేసుకున్నారు, విజయవాడ ఓడిపోయారు 40 మినిట్స్ లో. ఇంకా మూడు వచ్చింది, 2 అవర్స్ లో ఢిల్లీ ఓడిపోతారు ఫ్లైట్ లో. ఢిల్లీ ఏం చేస్తారు, మళ్ళా బిజినెస్, ఇక్కడ చేసే బిజినెస్ అక్కడ వేస్తారు. ఆ తొందరగా వెళ్ళటం వల్ల మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏదైనా మార్పు వస్తుందా అది గమనించుకోండి, ఏమి రావటంలో మీకు అది ఈ గందరగోళం అంతటికీ కారణం. ఈ అనిజ్ఞనెస్ ఉండే మీకు నచ్చటం లేదు జీవితం, సంథింగ్ ఇస్ మిస్సింగ్, ఏదో మనం కోల్పోతున్నాం అనేటటువంటి ఆ భావన ఎందువల్ల వస్తుంది అంటే, ఈ స్పీడ్కి తగినటువంటి రిలిజియన్ మన దగ్గర లేదు. ఆ స్పీడ్ రిలిజియన్ మీకు భగవద్గీతలో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. ఏ పుస్తకమైనా మీరు చూడండి, ఏ శాస్త్రాలైనా మీరు చదవండి, భగవద్గీతలో తప్ప ఇంకెక్కడా కూడా స్పీడ్ రిలిజియన్, ఇన్స్టంట్ రిలిజియన్ ఏం లేదు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇదేనైనా బ్రాహ్మీ స్థితి అన్నాడు. యుద్ధం మొదలెట్టారు, శంఖారావాలు చేశారు, ఇంకొక కొన్ని ఘడియలలో నిమిషాలలో యుద్ధం మొదలైపోతుంది. ఏమీ తెలియని గందరగోళ స్థితి నుంచి అంతా తెలిసినటువంటి యోగ స్థితికి అర్జునుడు అడగలుగుతాడు. ఫాస్ట్నెస్, అది మీరు ఈ జన్మాష్టమి నాడు ఎందుకు సాధించలేదు అని మీరు అర్థం చేసుకోగలిగితే, కాస్త మత్తుని వదిలించుకుని అర్థం చేసుకోగలిగితే ఈ క్షణంలోనే మీరు కూడా అర్జున స్థితికి వెళ్ళిపోగలుగుతారు. కానీ ఆ డ్రాబ్యాక్ అర్థం చేసుకోండి, మీరు రెండు విషయాలు చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా మీకు అవగాహన ఉండాలి. ప్రపంచం అంతా కూడా ద గ్లోబ్ ష్రింక్ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ వల్ల మిలిటరీ సీక్రెట్స్ కూడా సీక్రెట్స్ కావు. అమెరికా వాళ్ళకి కోపం ఎందుకు వచ్చింది అంటే మూడు కొట్టి నుండి కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నారు. అలాగే అమెరికా వాళ్ళకి ఇండియా న్యూక్లియర్ బాంబ్ తయారు చేసింది అని కాదు కోపం, అది టెస్ట్ చేయబోతోంది అని మేము ముందు ఎందుకు తెలుసుకోలేకపోయాం. ఇంత కంప్యూటర్ టెక్నాలజీ, స్పేస్ శాటిలైట్ ఇదంతా మేము కనిపెట్టాం కదా, మాకు తెలియలేదే. గొప్ప ఇండియన్స్ ఎప్పుడైనా అమెరికన్ వాళ్ళ కళ్ళు కూడా ఆ శాటిలైట్స్ యొక్క ఆ ప్రూబింగ్ లైఫ్ భూమి లోపల 200 గజాల లోపల సిగరెట్ పెట్టి అంత చిన్న వస్తువైనా దాగి ఉంటే పాతి పెట్టేసి ఉంటే అది పట్టేసుకుంటున్నది ఖచ్చితంగా చెప్తున్నది. ఫలానా చోట సిగరెట్ పెట్టింది నాకు తెలియదు, ఎవడు తాగి పడేసాడు అని చెప్పలేదు అన్నది, ఏది అడిగాడో చెప్పవాళ్ళు. ఎవడు తాగి ఆ సిగరెట్ పెట్టి అక్కడ పడేశాడు. అందుచేత ఈ అద్భుతమైనటువంటి షింకింగ్ గ్లోబ్ లో జీవిస్తున్నాం మనం, కానీ మన జీవితాలు ఇంకా షింక్ అయిపోతున్నాయి. కంబైన్డ్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి అసలు ఇండివిజువల్ లైఫ్ అయిపోతుంది. గందరగోళం అక్కడ జరుగుతుంది. అసలు దెబ్బ, అసలు గందరగోళం మనం చదువుతున్నటువంటి ఎంటైర్ చదువులు, మన విద్య ఇదంతా ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ప్రపంచం అంతా ఒకటైపోతుంది. వీడి భావాలు వాళ్ళకి, వాళ్ళ భావాలు అవి అందరికీ తెలిసిపోతున్నాయి చాలా స్పష్టంగా. కానీ వ్యక్తిగత జీవితాలలో గోడలు ఎంత మీ యొక్క మనోభావాలు మీరు దాచుకోగలిగితే అంత సివిలైజ్డ్ అన్నమాట. మీరు వివేకానందకి అమెరికాలోనూ ఉండగా వాళ్ళ తల్లి చనిపోయింది అని వార్త వస్తుంది. కళ్ళమ్మతో అదటాబతిగా వచ్చేసాడు, బాధేసుకుంటున్నాడు, నానావస్థ పడుతున్నాడు. మీరేం స్వామి, మీరు మా తల్లి చచ్చిపోతే ఆడవని ఉన్నటువంటి కాషాయపత్రం నాకెందుకు అన్నాడు. ఏకంగా డావ్యక్తిగా అవగాహన లోపం. మన ధర్మం అంటే ఏమనుకుంటామంటే, ఇందుకు రిపీటెడ్ గా నేను చెప్తున్నాను అంటే, నేను మీకు తాత్కాలికమైనటువంటి సంబంధాన్ని మీరు వదిలివేయండి అని చెప్పగానే మీరు కూడా అదే రద్దు చేస్తారు. ఎమోషన్స్ భావనల నుంచి దూరం కాకండి, మీరు భావనలకు బందీ కాకండి. తేడా ఉంది చెప్తున్నటువంటి విషయాన్ని. అది మీకు అర్థమైతే ఒకే ధర్మం గురించి రాబోయేటువంటి యుగంలో వచ్చేటటువంటి ఒకే ధర్మాన్ని దేవునితో మనం సనాతన ధర్మము అని పిలుస్తాము. హిందూ ధర్మాన్ని మనం పిలవటం వల్ల గందరగోళాలు వస్తున్నాయి. సనాతన ధర్మము అంటే గొడవలు రావు. అసలు ద ఏన్షియంట్ రిలీజియన్, అతి ప్రాచీనమైనటువంటి ఆ ధర్మము ఈ ఫాస్ట్ లైఫ్ కి కంటే ఫాస్ట్ లైఫ్ అది. ఇప్పుడు మీరు భౌతిక జగత్తులోనే తిరగలుగుతున్నారు, మహావితే కుజగ్రహం వరకు వెళ్ళగలుగుతున్నారు, వీనస్ వరకు వెళ్ళగలుగుతున్నారు అతి కష్టం మీద. మన భారతీయ చరిత్రలో అద్భుతమైనటువంటి పాత్ర ఉంది, నారాయణ నారాయణ తెలుసా నారదుని గారు. ఆయన మూడు లోకాలు తిరిగేవాళ్ళు. అసలైన ప్రెస్ రిపోర్టర్ ఆయన ఎవడో ఆయన లాపడు. ఇటు రాక్షసులు రాణిస్తారు, అటు దేవతలు రాణిస్తారు, సరే మనుషులు అలాగే రాణిస్తారు. అందరూ ఆయన సలహాలు అడుగుతారు. ఏమి చేయాలి, అందరికీ ఆయన ఉచిత సలహాలు నీట్గా ఇస్తాడు. ఆయన సలహాలు పాటించిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు, పాటించిన వాళ్ళకి వాళ్ళకి తగిన శాస్త్రం జరుగుతూ ఉంటుంది. ఆ స్పీడ్, మూడు లోకాలు తిరిగేటటువంటి ఆ స్పీడ్ ఇప్పుడు ఇప్పుడు మెల్లమెల్లిగా సైన్స్ ఒక కన్క్లూజన్కి వస్తుంది. టైం మనకి తెలిసినంత వరకు కాలంలో మీరు ముందుకు వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళలేరు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా ఎంత గొప్ప సైంటిస్ట్లు అయినా మళ్ళీ 13వ తారీఖు 12వ తారీఖు ఆగస్టుకి వెళ్ళలేరు మీరు. కానీ ఈ మధ్యనే సైంటిస్టులు ఇట్ ఇస్ పాసిబుల్ అంటున్నారు, వెనక్కి వెళ్ళవచ్చు మీరు కాలంలో. ఏంటి వాళ్ళ లాజిక్ వెనక్కి వెళ్ళవచ్చు అంటానికి వాళ్ళు ఇచ్చేటటువంటి విశ్లేషణ ఏమిటి అంటే, మీరు తలెత్తి చూస్తే కనిపించేటటువంటి నక్షత్రాలు కొన్ని 100 సంవత్సరాల కాంతి దూరంలో ఉన్నవి కూడా ఉన్నాయి. అంటే 200 కాంతి దూరం లైట్ ఇయర్స్ లో ఉంది అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు లైట్ రావడానికి 200 సంవత్సరాలు పడుతుంది అని అర్థం. దాని గురించి మనం డీప్ గా వెళ్ళక్కర్లేదు. 5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే అర్థం ఏంటి అంటే, ఆ నక్షత్రం నుంచి మీ వరకు కాంతి వచ్చేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నక్షత్రం ఎక్కడున్నట్టు మీకు తెలియదు, ఎక్కడుందో 5 సంవత్సరాల కిందట ఎక్కడుందో మీరు చూస్తున్నారు ఇప్పుడే. అంటే మీరు కాలంలో ముందున్నారా వెనుక్కున్నారా? ఇట్ ఈస్ పాసిబుల్. కొంచెం మీరు మీ చేతనత్వాన్ని మార్చుకోగలిగితే ఎలా మార్చుకోవాలి? సైంటిస్టులకు ఇంకా అర్థం కాలేదు, కానీ యోగులకి అర్థమైంది ఎలా మార్చుకోవాలి. ఆత్మసంయమ యోగంలో 6వ అధ్యాయంలో యోగం యొక్క నిర్వచనం చెప్తూ శ్రీకృష్ణుడు ఇంకొక మాట అంటాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్న అవబోధస్య యోగో భవతి దుఃఖః. డ్రీమ్ ల్యాండ్, మీ యొక్క అతి వ్యక్తిగతమైనటువంటి స్థాయి, మీ కలల్లో ఇంకో వ్యక్తి రాలేడు, మీరు తీసుకెళ్లలేరు ఎంత గొప్ప స్నేహితులైనా. కానీ యోగి తీసుకెళ్లగలడు. తీసుకెళ్లగలటమే కాదు, వాడు ఛాలెంజ్ చేసి ఏం చెప్తాడు అంటే, నేను కనుక మీ కలల్లోకి వస్తే అది నేను ఇష్టపడి రావటం వల్ల అయింది, కానీ మీరు ఇష్టపడటం వల్ల కాదు. అందులో చూసుకోండి, మీకు దేవతా దర్శనమైనా ఒక దివ్య పురుషుడు యొక్క దర్శనమైనా కలలో ఛాన్స్ కాదది. ఇట్ కెన్ బి కంట్రోల్డ్. అది కనుక మీరు ఆ చేతనత్వాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఏమవుతుంది? 2 గంటలకు పడుకున్నాను, 3:15 లేపు అన్నా, ఈ లోపల కల, ఆ కలలో 200 సంవత్సరాలు గడిచిపోవచ్చు కదా. నిద్ర వచ్చేసరికి అక్కడ మనం అక్కడే ఉంటా. అంటే ఆ కాలము ఎక్కడ మారింది? మీ కాన్షియస్నెస్ లో మారింది. అది మోడర్న్ సైన్స్ మైండ్ లో పడుతుంది, అది ఇంకా పట్టుకోలేదు, దాన్ని ఆలోచిస్తుంది. దాన్ని డ్రీమ్ ల్యాబ్స్ అని సైకాలజిస్ట్ దాని గురించి చాలా విపరీతంగా ఆలోచిస్తున్నారు. సైకోసొమాటిక్ మెడిసిన్ అని, మీ యొక్క ఆలోచనల వల్ల మీ శరీరంలో వచ్చేటటువంటి రోగాలు, ఈనాడు స్ట్రెస్ వల్ల వచ్చేటటువంటి రోగాలు ఎంత ఎక్కువ అవుతున్నాయో చెప్తున్నాయి. యోగము అలాంటి రోగాన్ని చాలా సులభంగా నయం చేస్తుంది. అంతటా ప్రతిదానికి ప్రాణాయామము యోగ విద్య ఆసనాలు నయం చేస్తా అనుకోకండి. స్ట్రెస్ వల్ల వచ్చినటువంటి రోగం అయితే, ఆలోచనల ఒత్తిడి వల్ల వచ్చినటువంటి రోగం అయితే గ్యారంటీగా యోగం వల్ల నయం అవుతుంది. ఇది మనం అనుకునేటటువంటి యోగం వల్ల. యోగం అంటే రిలీజియన్ అని చెప్పాను కదా, అది కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు యోగాసనాలు ప్రాణాయామాలు, అవి పచ్చికూరలు తింటాలి తప్పని నేను అంటున్నా అది. కానీ దానివల్ల మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎప్పుడు సంభవము అంటే, స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ మేనేజ్మెంట్ అని హెల్త్ ఇంజనీరింగ్ లో చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఆ ఒత్తిడి, మనిషి ఎంత ఒత్తిడిని భరించగలరు, ఇదంతా మీకు భగవద్గీతలు కనిపిస్తాయి. యుక్తాహార విహారస్య, యుక్తమైనటువంటి ఆహారం తీసుకోండి మీరు. యుక్తమైనటువంటి ఆహారం అంటే నాకు ఇష్టమైనటువంటి కూరలు తింటాను, నాకు ఇష్టమైనటువంటి ఆహారం తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం సాంబార్ ఇడ్లీ అంటే లాగిన్ చేస్తాను, లేకపోతే దోశలు లాగిన్ చేస్తాను. యుక్తాహారం అంటే అది కాదు. మీరు చేయబోయేటటువంటి పనిలో మీరు సాధించవలసినటువంటి పనిలో మీ ఆహారం కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. కొన్ని నెలల కిందట ఒక పేపర్ న్యూస్ చదివాను నేను, పివి నరసింహారావు యొక్క ఫుడ్ హ్యాబిట్స్, మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అతను అంతవాడు డిస్క్లోజ్ చేశారు. ఇమీడియట్గా అతన్ని పని నుంచి తీశారు. ఇందుకు కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ తెలిస్తే మీకు తెలియదు. ఫుడ్ హ్యాబిట్స్ కనుక తెలిస్తే మీ చేత ఏ పనైనా చేయించుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉండాలి ముందు. ఆహారము మీ మనస్సు మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలిసినటువంటి వ్యక్తులు ఉంటే యుక్త ఆహార విహారస్య, ఆహారము మీ మైండ్ మీద చాలా మార్పు చూపిస్తుంది మీకు తెలియదు. ఎందుకంటే మనం కాంప్లికేట్ చేసుకుని పారేశాం మన లైఫ్ మొత్తాన్ని. అసలు ఏది దేనివల్ల ఏమవుతుందో కూడా తెలియని అద్భుతమైనటువంటి గందరగోళంగా పడిపోయాం. కానీ మన ధర్మంలో విభిన్న దేవతాశక్తుల యొక్క పూజ ఉపాసన చేస్తున్నప్పుడు కొన్ని రకాల బట్టలే వాడాలి మీరు, రంగులు. కొన్ని రకాల రంగుల పుష్పాలతోనే మీరు పూజలు చేయాలి. కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థములో మాత్రమే మీరు తీసుకోవాలి తప్ప మీరు ఏది పడితే అది తినేసి నేను ఆ దేవతను ఉపాసన చేస్తున్నాను అంటే మీకు క్లిక్ కాదు, అది ఇంపాసిబుల్. అది అన్ఫార్చునేట్. అనేక మంది అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు కేవలము భారతీయ శరీరాలకి మాత్రమే ఇందు గుర్తుంచుకోండి, యూ కెన్ స్టిల్ డూ ఇట్. మీ ఆహార నియమాలు మీరు గందరగోళం చేసుకోవటం వల్ల సెన్సిటివ్నెస్ పోయింది. కానీ కొంచెం మీరు జాగరూకతతో ఉంటే మీరు తీసుకునేటటువంటి ఆహారాలలో ఏ ఆహారం తీసుకున్నప్పుడు మీరు ఇంట్లో వాళ్ళ మీద కోపంగా ఉన్నారు, మీరు ఏ ఆహారం తీసుకుంటే మీ బాస్ మీ మీద ఎగిరాడు, మీరు ఏ ఆహారం తీసుకుంటే మీ బాస్ మిమ్మల్ని అబ్బో మీరు నువ్వే లేకపోతే అసలు ఆఫీసులో పని జరగదు అన్నాడు. మీరు తీసుకుంటే కాదు, మీరు బాస్కి ఇస్తే అంటే మీరేం చేయాలి, ఇంటి దగ్గర నుంచి ఆ ఆహారం బాస్కి తీసుకెళ్లి ఇవాళ బ్రహ్మాండంగా చేసినండి, మా ఆవిడ అసలు ఎప్పుడు అంత బాగా ఉండదు, ఇవాళ అంత అద్భుతంగా ఉంది, అది తినగానే నాకు మీరే గుర్తొచ్చారు, అందుకని తీసుకొచ్చారని చెప్పి మీ బాస్కి ఇచ్చేశారనుకోండి, అది ఇంకంతే మీరు చెప్పినట్టు వింటాడు బాస్. పూర్వకాలంలో బిన్నులందరికీ ఆ విద్య తెలుసు, అందువల్ల కుటుంబాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కలిసి ఉండేవి. ఇక్కడ మానేజ్ ఆ బామ్మల తరాల నుంచి మిల్లుమిల్లుగా మిల్లుమిల్లుగా ఆహార నియమాలలో మార్పు వచ్చేసి ఆ యూనిటీ డెవలప్ చేయటం అనేటటువంటిది మిస్ అయింది. అది కూడా భగవద్గీతలో మీకు తెలుస్తుంది, 13 అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం అని. భగవద్గీత అద్భుతమైనటువంటి గ్రంథం అది. దాని మీద కమెంటరీలు రాస్తారు తప్ప ప్రాక్టికల్ యూటిలిటీ ఎవరు తెలుసుకోలేదు. యుక్తాహార విహారస్య, మీరు ఎలాంటి ప్లేస్ కి వెళ్తున్నారు, ఆ ప్లేస్ కి వెళ్ళటం వల్ల మీలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి నెగటివ్ యాటిట్యూడ్స్ ఎలాగ నాశనం అయిపోతాయి, హౌ దే కెన్ బి షల్ డౌన్ పీల్డ్ ఆఫ్, ఉండిపోయి పొరలు ఎలాగైతే మనం తీసేయగలుగుతాము. మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాలలో వాటినే మనము తీర్థాలంటాం. ఆ తీర్థక్షేత్రాలలో కనుక మీరు వెళ్తే ఆ జియోగ్రాఫికల్ అట్మాస్ఫియర్ లో మీ సైకలాజికల్ మార్పులు అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు పోయేవంతా పోయాయంటే మీరంతా కూడా ఒక అడవిలా గందరగోళంలో తయారు చేసి పెట్టుకున్నారు. దాని యొక్క శాంక్టిటీ, దాని యొక్క పవిత్రతను మనం పోగొట్టుకున్నాం. టీబీ శానిటోరియం ఉంది, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. టీబీ శానిటోరియం లో ఉండేటువంటి వర్కింగ్ కండిషన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉండవు. అక్కడ అది వచ్చేటటువంటి రోగుల యొక్క అవసరాన్ని బట్టి ఆ అట్మాస్ఫియర్, ఆ క్షేత్రాన్ని మోడిఫై చేసుకుంటాం మనం. యుక్తాహార విహారస్య క్షేత్రాలన్నీ కూడా అలా డెవలప్ చేశారు ఋషులు. మాన్య క్షేత్రాలను మనం తగలెట్టు కూర్చున్నాం. మనం ఏ క్షేత్రంలో కూడా ఆ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ ని మీరు ఎలాగ మార్చుకోవచ్చు అనేది మనం చెప్పాం. నేను మీకు చెప్తూ ఉంటా కదా, చెప్పినప్పుడు మాకు ఎంత బాధ వేస్తుందో, చార్ ధామ్ యాత్ర బస్సులో జీన్ వెళ్తాం వచ్చేస్తాం, బద్రీనాథ్ చూస్తాం, కేదార్నాథ్ చూస్తాం, యమునోత్రి చూస్తాం, గంగోత్రి చూస్తాం. పాపం జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడికి కొన్ని సంవత్సరాలు బద్రీనాథ్లో ఉండి సాధన చేస్తే తప్ప, తపస్సు చేస్తే తప్ప ఫలితాలు ఏం రాలే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడికి. మనం అన్ని చూసేస్తాం, మేము అన్ని చూసాం మాస్టర్, బద్రీనాథ్ చూసాం, కేదార్నాథ్ చూసాం, యమునోత్రి చూసాం, గంగోత్రి చూసాం, ఏం చూశారు రాళ్ళు రప్పలు లేదు. ఇంకాస్త స్టెప్ ముందుకెళ్తాం అక్కడ కూడా. నేను మర్చిపోలేను అంత, ఎప్పుడో చెప్తూ ఉంటాను నేను, అక్కడ కూడా ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది బద్రీనాథ్ లో. కరెక్టే, తీర్థక్షేత్రాలు యుక్తాహార విహారస్య. ఎక్కడికి వెళ్ళాలి మీరు, ఎక్కడికి వెళ్ళటం వల్ల ఏ విధమైనటువంటి చేతనత్వంలో మార్పులు కలుగుతుందో కూడా ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసినటువంటి ఈ సనాతన ధర్మము అక్కడతో యోగ విద్య గురించి ఆపలేదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఎఫర్ట్ చేష్ట అంటే ఎఫర్ట్, ప్రయత్నం. మేము చేసే ప్రయత్నాన్ని బట్టి ఆ పని జరుగుతుందో లేదో మనం చెప్పచ్చు. పక్షులకి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉందనిపిస్తుంది. చిన్నప్పుడు చదివిన కథలో, కథే అనుకోండి, కానీ ఆ కథలో ఉన్నటువంటి అవగాహన మీరు నేర్చుకోగలిగితే మన జీవితాలు క్షణంలోనే మారిపోవచ్చు. పంట కోతకొచ్చింది, రెడీగా ఉంది. కొన్ని పిట్టలు ఆ పంట మధ్యలో, ఒక పిట్ట తన పిల్లలతో పక్షి గూడు కట్టుకుని ఉంటుంది, వెళ్ళింది ఎక్కడికో ఆహారం తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంటే, ఆ రోజు సాయంత్రం పిల్లలు అన్నారు, అమ్మ అమ్మ మనం విడిపోవాలి, పంట కోసేస్తారట అని. ఆహా, ఏమన్నారు, పక్క వాళ్ళని పిలుచుకురావాలి, వాళ్ళు సహాయం చేస్తే మనం పంట కోసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు ఉందా అంది. సరే అలా మొన్న రోజు జరిగింది. ఐదో రోజు మళ్ళా అది చెప్పారు పిల్లలు, ఏమన్నారు వాళ్ళు, పక్క వాళ్ళు వచ్చినా రాకపోయినా రేపు పంట కోసేది కోసేది అన్నారు వాళ్ళన్నారు. అయితే వెళ్ళిపోదాం బాబాయ్, ఇంకా ఆదరు వాళ్ళన్నారు. యుక్త చేష్టస్య కర్మసు. యోగ విద్య ఈ మూడింటి మీద ఆధారపడింది. మీరు తీసుకునేటటువంటి ఆహారము, మీరు ఏ క్షేత్రంలో మీరు సాధన చేస్తున్నారో, తీర్థక్షేత్రాలలో ఆ వైబ్రేషన్స్ లేవు, దానికోసం ఈ ఆశ్రమాలు మనం నిర్మించుకోవాల్సి వస్తుంది. ఒక సరౌండింగ్ ఏరియాలో ఇన్ఫిల్ట్రేట్ అవ్వకుండా వైబ్రేషన్స్, ఇలాంటి వాతావరణం మనం నిర్మించుకోవాల్సి వస్తుంది. ఇంకేటంటే తీర్థక్షేత్రాలలో ఆ వాతావరణం లేదు, ఏం చేస్తాం, మనమే నాశనం చేసుకున్నాం. ఎవరో నాశనం కాదు, మనమే నాశనం చేసుకున్నాం. కానీ అక్కడితో ఆగిందా యోగ విద్య? యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. డ్రీమ్ వరల్డ్, స్వప్నాలను మీరు అర్థం చేసుకోగలిగితే ఆరు నెలల ముందు మీ జీవితాలలో రాబోయేటువంటి మార్పుల్ని మీ కలలు చెప్తాయి. మీకు మీరేం యోగ సాధన చేయకలే, మీకు చాలాసార్లు నేను చెప్పాను, నేను యోగులు చూపించేటటువంటి సిద్ధులకి మీరు మంత్ర జపాలు అని ఏం చేయకలే. యమ నియమాలు కనుక మీరు ఖచ్చితంగా పాటిస్తే సిద్ధులన్నీ మీ చేతిలోకి వస్తాయి. అస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండటం. దొంగతనం చేయకుండా ఉండటం అంటే అర్థం ఏంటి, మీది కానిది దేన్ని మీరు ముట్టుకోకూడదు. అది కండిషన్, మీరు ముట్టుకోవటానికి కూడా వీల్లేదు మీది కానిది. అది కనుక మీరు 12 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తే మీ చూపు ఎక్కడ పడితే భూమి లోపల ఉన్నటువంటి రత్నాలవి కూడా మీకు కనిపిస్తాయి అంటుంది యోగ విద్య. వివేకానంద దాన్ని అనేక సార్లు నిరూపించారు, అనేక మంది యోగులు దాన్ని నిరూపించారు. దాన్ని మీరు మంత్ర జపాలని ఏం చేయకలే, ఈ రూల్ ఒక్కటి మీరు పాటించగలిగితే చాలు. సత్యము ఎప్పుడు కూడా మీరు అబద్ధం చెప్పరు కళల్లో కూడా. ఒక్క నియమాన్ని మీరు పెట్టుకుంటే చాలు, 12 ఏళ్ల తర్వాత మీరేమంటే అది జరుగుతుంది. సూర్యుని ఆగిపోమన్నారనుకోండి, ఆగిపోతుంది. ఇమం వ్యవస్థతే యోగం ప్రోక్తవా నహనువ్యయం. యోగ విద్య మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను అంటాడు. 1000 సంవత్సరాలు కృష్ణుడు వయస్సు, దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. జన్మాష్టమి నాడు పుట్టాడంట, మీరు ఏ జన్మాష్టమి నాడో, మీ ద్వాపరయుగంలో జన్మాష్టమి నాడు అని అనుకోకండి. మీరు చాలా గందరగోళంగా పడిపోతారు. మీరు సూర్యుడికి చెప్పానంటాడు, మీకు వచ్చేదేట శ్రీకు అర్జునుడికి వచ్చింది. అపరంభవతో జన్మ, నువ్వు ఇప్పుడే పుట్టావు, నా కళ్ళ ముందు. కాస్త పెద్దవాడు అంతే కదా, కానీ మా భీముడు యుధిష్ఠుడు చెప్తూ ఉండాడు, పుట్టినప్పుడు నువ్వు కూడా ఏడ్చావు మాలాగేను, నల్లవాడు కూడాను, నేను కాస్త తెల్లవాడిను, నువ్వేదో పోజు కొట్టి సూర్యుడికి చెప్పాను వాడికి చెప్పానంటే నేను ఎలా అన్నాడు. సరే, తను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ స్వప్న స్థితిని కనుక మీరు మాడిఫై చేసుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ డ్రీమ్. ఈనాడు సైకాలజిస్ట్ ఇదే వైడ్ వాళ్తున్నారు. మీరు కనుక ఎంత ఉచ్చ స్థాయి కల కనగలుగుతారో మీ జీవితం అంత ఎత్తు కదుగుతుంది. ఇఫ్ యూ కెన్ డ్రీమ్, అది సంభవమా, అది నేను చేయగలనా, అవదు. చేత ఆ ఉత్త స్వప్నావబోధస్య, ఇది యోగ విద్య యొక్క ఆధారమైనటువంటి లక్షణాలు. ఈ లక్షణాలను అర్థం చేసుకోవటానికి భగవద్గీత మీకు 18 సూత్రాలు ఇస్తుంది. స్టెప్ వైజ్ గా, అంచెలంచెలుగా, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు. మీరు మీ ఎడ్యుకేషన్ లో ఎలాగైతే 18 మెట్లు ఎక్కుతూ ఉంటారో, ఎల్కేజీ, యూకేజీ, ఎంఎస్సీ వరకు మీరు వెళ్తే అక్కడ 18 స్టెప్స్ వస్తాయి. ఆ 18 స్టెప్స్ లో ఏమవుతుంది, మీకు యూనివర్సిటీ ఇవ్వగలిగేటటువంటి విద్య మీకు అర్థమవుతుంది. అలాగే భగవద్గీత యొక్క ప్రతి స్టెప్ మీరు అర్థం చేసుకుని, అంటే ప్రతి అధ్యాయాన్ని మీరు అర్థం చేసుకుని దానికి తగినట్టు మీ జీవితాన్ని మార్చుకుంటే మీరు కూడా శ్రీకృష్ణుడే అవుతారు. శ్రీకృష్ణుడికి మీకు ఏమీ తేడా ఉండదు. 18 అధ్యాయాలు మీరు పారాయణ చేస్తే కాదు, మీ జీవితంలో ఆ 18 అధ్యాయాలు దింపుకోగలిగితే. మిస్సి చదువుతారు కుర్రాడు, మేమే వాడికి బీఎస్సీలో పాఠాలు చెప్పుకుంటాం, ఇంకో 2 ఏళ్ళు వాళ్ళు ఎంఎస్సీ చదివి మళ్ళా మా పక్కనే మా కాలేజీలో లెక్చరర్ వేస్తాడు, మా పక్కనే కూర్చుంటాడు. వాడు కెమిస్ట్రీ లెక్చరర్, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని. అలాగే ఈ జన్మాష్టమి నాడు మీరు ఈ దీక్ష తీసుకోండి. భగవద్గీతను నేను అర్థం చేసుకుంటాను, అర్థం చేసుకోవటానికే నేను మీకు ప్రతిరోజు 4 గంటలు టైం పక్కన పెట్టండి అంటున్నాను. అంతకంటే తక్కువ మీరు పక్కన పెడితే ఏం లాభం లేదు. సండే సెలవు తీసుకోవచ్చా మాస్టర్ ఇమీడియట్ గా అడుగుతారు. మరి అష్టమి నాడు వేదాలు అవి చదవరు కదా, మరి అష్టమి నాడు కూడా మేము మానేయొచ్చా? 4 సండేస్ ఏమో మామూలుగా, 2 అష్టములు. మరి అమావాస్య పౌర్ణమి కూడా ఉంటుంది కదా, నేనేం చేసేది? ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, బీపీ వచ్చిన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఏం చెప్తాడు అంటే ఉప్పు తినొద్దు అంటాడు. కొంచెం తినకూడదురా, అసలు పనికిరాదు, కొంచెం సరే తిని కొంచెం తిని అంటాడు. ఆ కొంచెం అంటే ఇంటి దగ్గర భార్యను ఆయన చేస్తాడు. కొంచెం అంటే మాత్రం నువ్వు అంత తక్కువ వస్తాయంటే, ఇది వరకు 3 స్పూన్లు తింటే ఇప్పుడు 3.5 స్పూన్లు తింటాను అంతే కదా, కొంచెం ఏదో ఎక్కువ తింటున్నాను నేను, తక్కువ తింటాం కాదు. ఇచ్చట ఈ ఆధ్యాత్మిక విద్యలో కన్సెషన్స్ దయచేసి అడగండి. నో కన్సెషన్స్, ఒకే కన్సెషన్. గురువు గారు ఇచ్చినటువంటి కన్సెషన్ ఏంటి అంటే, మీరు భోజనం మానేసిన రోజు యోగ విద్య సాధన కూడా మానేయచ్చు. అంటే అదొక్కటే కన్సెషన్ ఆయన ఇచ్చారు. ఆయన చాలా గొప్పగా చెప్పుకున్నారు, నేను ఎప్పుడు భోజనం మానేయలేదని. అంటే అర్థం ఏంటి, యోగ సాధన ఆయన ఎప్పుడూ మానలేదని. మనం 5 రోజుల ముందు నుంచి భోజనం మానేస్తే ఏం తినాలి, యుక్తాహార దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాయన్నమాట. అంచేత ఆ 18 స్టెప్ లో ఇవాళ నేను మీకు రెండు స్టెప్స్ చాలా స్పష్టంగా చెప్తాను. నేను ఆ మార్పు ఇవాళ రేపట్లో మీరు తెచ్చేసుకోండి. ఎందుకు తెచ్చుకోగలరు అంటే, గత 4 రోజులుగా నేను మీకు నేర్పిస్తున్నది అదే. ఈ మౌనము ప్రకృతి ఎల్లప్పుడూ మీరు ఎక్కడుండాలో అక్కడే ఉంచుతుంది. ప్రకృతి మీకు గురువు. సంబంధ బాంధవ్యాలలో తాత్కాలికమైనటువంటి సంబంధ బాంధవ్యాలకి ప్రాముఖ్యతనివ్వకండి. కానీ ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీరు మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టకుండా జీవించండి. ఎవరూ తప్పు పట్టకూడదు. యోగ సాధకుడు ఏ క్షేత్రంలో కూడా వెనకాతనుండడు, వాడు ముందే ఉంటాడు. యోగం కర్మసు కౌశలం అని చెప్పాను కదా. కానీ అమోహాలు ఉండవు. బాధ్యత నుంచి తప్పించకూడదు, కానీ మోహం ఉండదు. అదే అర్జున విషాద యోగం. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు ఈజ్ వెరీ యంగ్ మ్యాన్ ఆఫ్ 84 ఇయర్స్. అంతకంటే యంగ్ మ్యాన్ శ్రీకృష్ణుడు 125 ఇయర్స్. ఈ కాలంలో అంత 84 ఇయర్స్ అంటే అసలు కొరే. కానీ ఆ కాలంలో 84 ఇయర్స్ అంటే మిడిల్ ఏజ్ అన్నమాట. ఇప్పుడు 40 ఏళ్ళు అది వచ్చినట్టు. తెలుసు యుద్ధం చేయాలని, తెలుసు ద్రోణుడు భీష్ముడు వాళ్లతోనే యుద్ధం చేయాలని. కానీ నిజంగా ఎప్పుడైతే యుద్ధం చేయాల్సి వచ్చిందో చేయను. అలాగే గురుగారు చాలా గొప్పవారు, అందరూ చాలా గొప్పవారే. వింటాను చాలా బాగుంది మాస్టర్, కానీ కొంచెం ఆగండి మీరు. ఎందుకు తొందర పడిపోతారు అలా? మీరు జస్ట్ ఒక 2 ఏళ్ళు ఆగండి మీరు. అసలు ఎందుకు గందరగోళం? ఇంకొక 10 సంవత్సరాలు ఆగామనుకోండి, ఆటోమేటిక్ గా ప్రపంచం మారిపోతుంది. కానీ మీరు అక్కడ పుట్టారు, చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ లేకపోతే అది జాగ్రత్త పడాలి మీరు. గందరగోళం అది. నా కాలేజీలో స్పెషల్ తెలుగు ఉండేది ఒకప్పుడు. చదువుతుందాం చదువుతుందాని కొంతమంది స్టూడెంట్స్ స్పెషల్ తెలుగుకి ఆప్షన్ ఇవ్వలే. వాళ్ళు ఆప్షన్ ఇచ్చే నాటికి స్పెషల్ తెలుగు బ్రాంచ్ ఎగిరిపోయింది. మనుషులు లేరు అని చెప్పి అసలు ఆ బ్రాంచే లేదు ఇప్పుడు. అలాగే మీరు ఆగండి మాస్టర్, కష్టమే సర్దుకోవాలి కదా. యుక్తాహార యుక్త చేష్ట, కరెక్ట్ చేష్ట చేస్తాం, ఎలా ముద్రపోవచ్చు బాగా. ఇదంతా మీరేగా చెప్పారు, ఇదంతా భగవద్గీత శ్లోకాలు బట్టే మేము చేస్తున్నాం. మీరు కుదరదమ్మా, కుదరదు బాబు. మీరు ఈ క్షణంలోని అర్జున విషాద యోగం నుంచి బయటపడండి. అర్జున విషాద యోగం అంటే యోగ సాధకుడి యొక్క విషాదం. యోగ సాధకుడికి ఎప్పుడు ఇదే కన్ఫ్యూజన్, టు డూ ఆర్ నాట్ టు డూ. ఎవరి మాట వినాలి? కుటుంబం యొక్క మాట వినాలా, సమాజం యొక్క మాట వినాలా, లేక గురువు యొక్క మాట వినాలా? గురువు యొక్క మాట వింటేనే యోగ సాధకుడు యొక్క ఫస్ట్ స్టేజ్. మీరు దానికి ఒప్పేసుకుని గురువుకి కనుక మీ పద్దాలు ఇచ్చేస్తే ఏమవుతుంది మాస్టర్? ఇంకేమవుతుందో మనకేం తెలుసు. పెద్ద పులి ఏం చేస్తుంది అన్న కదే. నేను చెప్తూ ఉంటా కదా మీకు పెద్ద పులి కదా. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళకి తెలియదు అది. ఆఫ్రికన్ జంగల్స్ లో ఒక బ్రిటిష్ పాదరి ఎలిమెంటరీ స్కూల్ పెట్టాడు చిన్న చిన్న పిల్లలకి. ఆఫ్రికన్ జంగల్స్ లో కదా, అంటే దానికి కూడా ఎందుకో ఒకసారి మనసులో ఒక ఐడియా వచ్చింది. ఏమయ్యా పిల్లలు, ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ లోకి పెద్ద పిల్లలు వచ్చిందనుకోండి ఏం చేస్తారు అని. చిన్నపిల్లలు ఏం జవాబు చెప్తారు? ఎవరు జవాబు చెప్పలేరు. కానీ 5 నిమిషాలు అయ్యాక వెనకాతల బెంచి నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది. మనం చేసేది ఏంటి, చేసేదేదో అదే చేస్తుందని. గురువుకి పద్దాలు అప్పచెప్పేశాక ఏం జరుగుతుందో మీరు ప్రశ్నించకండి. అది సాంఖ్యయోగం. ఇంకా తర్వాత ఏం చేయాలి అడగండి. మీరు గురువు చెప్తాడు, గురువు చెప్పేదని చేయకండి. గురువు చెప్పింది చేయటమే అంతే. అది సాంఖ్యయోగంలో తెలిపాడు అర్జునుని. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అశోచానమున సూచిస్తుంది. దేని గురించి అయితే నువ్వు సూచించకూడదో, దేని గురించి అయితే నువ్వు బాధపడకూడదో, దాని గురించి బాధపడతో చాలా తెలివిగల వాళ్ళని నాకు లెక్చర్ పెడుతున్నాను ఆయన. శ్రీకృష్ణుడు లెక్చర్ పెడతాడు ఉదాహరణలో వద్దు. ఆ సాంఖ్యయోగం కౌంట్ చేసుకోండి. సంఖ్య అంటే కౌంట్. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ గడిచిపోతుంది, కాలం గడిపోతుంది. ఆ గడిపోయినటువంటి కాలం మీరు ఎంత కావాలనుకున్నా మళ్ళా తిరిగి రాదు. నేను రేపు చదువుతాను అంటారు, ఈ కండిషన్స్ రేపు ఉండవు, ఇదే పరిస్థితులు రేపు రావు, మరి రాదు, ఇంకా తిరిగి రావు అంటే అన్నటువంటి ఆ ఆవేదన కనుక మీకు అర్థమైతే సాంఖ్యంలో వెళ్ళిపోతారు. స్థిత ప్రజ్ఞస్య కా భాష. స్థిత ప్రజ్ఞుడు అంటే ఏంటి? ఎవడు ప్రజ్ఞ అవుతే, ఎవడు ఇంటెలిజెన్స్ అవుతే ఈ ఫార్ములా ప్రకారం జీవిస్తుంది. ఏ ఫార్ములా ప్రకారం? ప్రపంచం అంతా ఏం చెప్తోంది? ఇల్లు కట్టుకున్నావా లేదా, టీవీ కొనుక్కున్నావా లేదా, ఫ్రిడ్జ్ ఉందా లేదా మీ ఇంట్లో, ఇంకా లేదా లోన్ ఇస్తుందిగా మీకు తెలీదా, వైశ్య బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఎక్కడ మాస్టారు నాకు తెలియదు వ్యక్తిని అన్న, లేదు మళ్ళా మీరు వైశ్య బ్యాంక్ దగ్గరికి వెళ్తారా, బల్లికార్జు చదువుదా, బాగుదే ఉత్తిగా బాగే బాగుతో లేదు అని చేత పరిమితండి వాటి వెనకాదల. ఆ గందరగోళం ఆపండి. ఆపి ఏం చేయాలి మీరు? స్థిత ప్రజ్ఞత్వం సాధించండి మొట్టమొదట, దాన్ని సాధించండి మీరు. ఏంటి స్థిత ప్రజ్ఞత్వం అంటే? సైలెన్స్, ఎటర్నల్ సైలెన్స్, మౌనం. మౌనం ఉంటే ఏమి ఆలోచించకండి మీరు. పిల్లలకి ఏమవుతుంది? మీరు ఆలోచించినా జరిగేది జరిగేది, చేసేది ఏముంది? కాలపురుషుడే వేస్తాడు. మనం ఏం చెయ్యం? ఉత్తమే మనకు అహంకారం అంతే. నేను పొద్దున్న చెప్పాను కదా, ఊడిపోతూ ఉంటే జుట్టును మీరు కంట్రోల్ చేసుకోలేరా. బట్ట తలైపోతుంది మాస్టారు, మంది ఉంటే నడుగుతారు, మాస్టారు మంది ఇచ్చినా మాస్టార్కే బట్ట తలస్తుంది. ఏం చేయగలం? జుట్టు పడిపోతూ ఉంటే రక్షించుకోలేని వాళ్ళం మన పిల్లల భవిష్యత్తు తీర్చదిద్దగలము అనేటువంటి మూర్ఖత్వాన్ని మీరు వదిలేయాలి. అది మూర్ఖత్వాన్ని మీకు అర్థం అవ్వాలి. మరి ఏం చేయాలవుతాయి మాస్టర్ ఎదురొద్దా గాలికి ధూళికి? అలా ఎదురేసిన వాడు పెద్ద సైంటిస్టులు అయ్యారు. ఎడిసన్, మార్కని, డాల్టన్ వీళ్ళందరూ అంతే అలా గాలికి ధూళికి పెరిగిన వాళ్ళే. మీరేదో వాళ్ళని మా కాలేజీలో ఆ కాలేజీలో ఆ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో చదివిస్తే ఏమి అవుతున్నాయి? ప్రకృతి ఎవరిని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్తుంది. మీరు ఏం చేయగలదు అంటే సహకరించండి. విత్తనం నాటాం, నీళ్లు పెరండి, ఎరువులు వేయండి, ఎండ తగలనివ్వండి. కానీ అందులోంచి ఏ చెట్టు అంతరిస్తుందో అది మీ చేతిలో లేదు, ఆ విత్తనంలో ఉంది, ఆ బీజంలో ఉంది. ఆ బీజాన్ని వాడెవరో తెలియని వాడే ఉండి మార్కులు తెచ్చుకుంటూ ఉంటే అక్కడ కూడా మన మూర్ఖత్వమే. 95%, 85%, ఈ పర్సెంటేజ్ చూసి మా పిల్లవాడు చాలా తెలియనివాడు అని మీరు మోసపోతూ ఉంటారు. నేను యాజ్ ఎ లెక్చరర్ నేను చెప్తున్నాను, ఈ కాలం పిల్లలకి ఏమీ రాదు, బట్టి కొట్టి మార్కులు తెచ్చుకుంటారంతే. ఏం రాశారా ఎక్స్ప్లెయిన్ చేయంటే చేయలేరు వాళ్ళు. ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజెస్ క్లౌడ్ లేరు కదా, రెసిడెన్షియల్ కాలేజీ ఉన్నా పర్వాలేదు, బట్టి కొట్టించి పాస్ చేసాడే తప్ప సబ్జెక్టు అవగాహన ఏది ఎక్కడుందని లేదది. అది అర్థం చేసుకోండి మీరు. మీరు అర్థం చేసుకోండి, మీ పిల్లల్ని మార్చేయండి. నేను చెప్పిస్తున్నాను, మాస్టర్ నిన్న చెప్పారు, ఇంకా నన్ను ఏం అడగండి, చెయ్యి పండి మీరు అని విశ్వాసిపోయిన పోజు కొట్టకండి పిల్లల్ని వాళ్ళని చూసి. మీ బాధ్యత మీరు ఇవ్వగలిగినటువంటి నీరు, మీరు ఇవ్వగలిగినటువంటి గాలి, మీరు ఇవ్వగలిగినటువంటి ఎండ పిల్లలకి ఇవ్వండి. అంతే, మీరు ఇవ్వగలిగినంత. ఇవ్వగలిగినంత అంటే నేను చెప్పాను కదా, గోదానాలు అవి చేస్తాం, రూపాయి పావల సవారిపోయ గోదానం అయిపోయింది. కానీ మీరు మర్చిపోతారు ఆ ఆవు తోక పెట్టుకుని మీరు వైతరణ్యం దాటాలి. ఆ రూపాయి పావల ఆవు వైతరణ్యం అది ఏం దాటిస్తుంది అసలు? అక్కడ ఆవు ఉంటుందా? అది అర్థం చేసుకోండి. ఇవ్వగలిగిన అంటే మీకు ఎదురు అంటుంది అని నేను అడగటంలే, మీ కోరిక అంటుంది అని అడుగుతున్నాను. నేను మన పిల్లవాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటే 5 రూపాయలు జేబులో పెట్టుకుని అయిపోవాలి అంటే ఎవరు ఇవ్వగలిగినంత అంటే నా ఉద్దేశం అది. మీరు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు ఎలా మారాలనుకుంటున్నారు, దానికి తగినటువంటి ప్రయత్నాన్ని మీరు చేయండి. జరిగితే మీ గొప్ప అనుకోకండి. వాళ్ళకి ఆ అర్హత ఉంది, వాళ్ళకి అదృష్టం ఉంది, జరిగింది, జరగలేదు చితగబెట్టి చేయకండి వాళ్ళని. అర్థమండి, ఏం జరిగితే అది జరుగుతుంది, అది సాంఖ్యయోగం. మీరందరూ కూడా ఆ సాంఖ్యయోగంలోనే ఉన్నారు. ఫస్ట్ స్టేజ్ దాటిపోయారు మీరు ఈ నెల రోజుల నుంచి రుబ్బి 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 రుబ్బి. కనీసం మీకు ఆ మాటలు అలవాటైతే చాలు, ఈ జీవితానికి ఆ మాటలు అలవాటైపోయినా చాలు, నెక్స్ట్ బర్త్లో బెటర్ లేక అమెరికా చైనాలో అప్పు తీసుకుంటే పైదంలో తీరుస్తాను అని రాసిస్తే ఒప్పేసుకుంటారు. చూసుకోండి, మీకు ఇష్టం ఉంటే ఫ్యాక్ట్ అది. మీరు ఇండియా వాళ్ళ దగ్గర అక్కడ అప్పు తీసుకోకుండా చిరీజ్ వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఈ లాభం ఉంది మీ దగ్గర. వాళ్ళు నెక్స్ట్ బర్త్లో తీరుస్తా ఉంటే ఒప్పుకుంటారు. మీకు తెలుసు తెలియదు చచ్చినట్టు మీరు తీరుస్తున్నారు. మీ పిల్లలకి మీరు పెట్టే చదువులకి డబ్బు కానీ ఇదంతా కూడా మీరు వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బు రాలేదో అనుకుంటున్నారు. మా తాతలు వాళ్ళు ఇంత ఆస్తి ముట్టుగా ఇచ్చారు మాకని, ఏళ్ళో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళకి ఇచ్చిందో వాళ్ళకి తిరిగి ఇస్తున్నాడు, వడ్డీ ఒగ్గొట్టేమో నా డౌట్ అది. అంచేత ఈ భావన, ఈ అవగాహన కనుక మీ జీవితాలలోకి వచ్చేస్తే సాంఖ్యయోగంలోకి మీరు ప్రవేశించేస్తారు. ఈ సాంఖ్యయోగంలో ప్రవేశించినటువంటి ఆధ్యాత్మిక సాధకుడు ఎలాంటి పనులు చేస్తాడు? కర్మయోగం 3వ అధ్యాయం, ఆ కర్మ ఎలా ఉంటుంది, యాక్షన్స్. ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ విధమైనటువంటి పనులు చేస్తాడు అన్నది రేపు మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారు అంటే, ఆ జగద్గురువు అవతరణ జరిగిపోయింది 12 దాటింది కదా, మీ మనస్సుల్లో మీ బ్రెయిన్స్ లో ఉద్దిగనివ్వండి. మీ జీవిత నౌకను సత్యవధానందం ఆయన కప్పచెప్పింది, కానీ దయచేసి ఆయనకు ఆదరి ఇవ్వకండి. రఘునం స్థాయిపై మేర్చుత ఆమె 2 వందలు పడితే చాలా ఇబ్బందులు పడతాం మనం. ఆయన ఎటు తీసుకెళ్తే అటు వెళ్దాం మనం. ఇంకా ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి, ఈ క్షణం నుంచి మన జీవితాలు ఆ జగద్గురువు యొక్క చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, నడిపిస్తాడు ఆయన. అనేక మంది భక్తుల జీవిత చరిత్రలో ఆయన బట్టలు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు, ఏకనాథుడు, చాలా తర్వాత రేపు చెప్తాను అదంతా కూడా. ప్రస్తుతానికి మాత్రం నీవు కనుక నీ జీవిత రథాన్ని ఆ శ్రీకృష్ణుడికి కనుక అప్పచెప్పగలిగితే, నిజంగా ఆర్తితో తర్వాత మీరు ఏం చేస్తారో అది వేరే విషయం. ఈ క్షణంలో మీరు మనస్ఫూర్తిగా ఆ పగ్గాలు ఆయన చేతికి ఇచ్చేస్తే మరి మీ చేతికి కూడా ఆయన గొడవ వదిలిపోతుంది. కళ్ళు మూసుకోండి, నడువు నిటారుగా ఉంచుకోండి, గబ 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 శ్వాస పీల్చండి, మత్తు వదిలిపోతుంది చాలా గట్టిగా. ఏం పర్వాలేదు, ఇంతేనా చెప్పుడు, ఇంతమంది వారికి చదివితే మత్తు ఎగరగొట్టుకోండి. కొంచెం ఈ మానసిక స్థితిలో ఆక్సిజన్ బాగా వెళ్ళింది దొరికి, ఈ ఆక్సిజనేటెడ్ బ్రెయిన్ శ్రీకృష్ణుడికి ఇచ్చేయండి. కళ్ళు మూసుకుని, కళ్ళు తెరిచొద్దు. స్వస్తి. పరిపూర్ణ సమర్పణ. ఇంకా మీరు ఏమి ప్రశ్నించకండి మీ జీవితాలలో. చూడండి, అంత అద్భుతమైనటువంటి వ్యక్తికి మీ జీవితాన్ని అప్పచెప్పేశాక మీరు అసలు ఎందుకు కంగారు పడతారు? మీ జీవితంలో ఉడిదుడుకులు వస్తాయని రావు, వచ్చినవి తాత్కాలికమే అవుతాయి, దాటిం చేస్తాడు. అంత చాతకాని వాడేం కాదు పాపం. మీరు రథం నుంచి దూకిస్తే అతనేం చేస్తాడు? మీరు అర్థం నుంచి దూకకండి. సమర్పణ, మనస్ఫూర్తిగా సమర్పణ చేసుకోండి. ఇంకా ఈ రోజు నుంచి మీ వ్యక్తిగతమైనటువంటి కోరికలు కానీ ఇలా ఉండాలి అలా ఉండాలని కానీ మీరేమీ ఆశించకండి. మీరు చేయవలసిన పనులు చేసుకోండి. స్టూడెంట్స్ అయితే బాగా చదువుకోండి తక్షణమే, పేరెంట్స్ అయితే మీ బాధ్యతలు ఏంటో గుర్తించండి. రకరకాల బంధుత్వాలుంటాయి, స్నేహాలుంటాయి, దానికి తగినట్టు మీరు జీవించండి. ఎలా జరుగుతుందో గమనించుకోండి మీ జీవితము. ఈ ఒకటిన్నర రోజుల్లోనే మీరు ఆ మార్పును చూడగలుగుతారు. మీకు స్పష్టంగా తెలుస్తుంది మీ జీవితము మీ చేతిలో లేదు. ఆ తర్వాత దానికి రెసిస్టెన్స్ ఇవ్వకండి. అది మనం చేసేటటువంటి తప్పు. మొదట వదిలేస్తాం, స్పీడ్ అడ్డుకుంటుంది, గందరగోళం పడతాం. సమర్పణ చేసుకుంటే వినండి. ఇచ్చేయండి శ్రీకృష్ణుడికి మీ జీవిత సారథ్యాన్ని. స్పీడ్ అందుకుంటుంది బాగా మీ జీవితం. ఆ స్పీడ్ అందుకున్నప్పుడు కంగారు పడకండి. అలా అరగంట సేపు కూర్చోండి. పరిపూర్ణ సమర్పణ, నడువు చాలా పైకి లాగండి, నిఖారుగా ఉంచండి. ఈ ఘడియలు మళ్లీ మీ జీవితంలో రావు ఒక సంవత్సరం వరకు. నిజత ఈ క్షణంలో మిగతా ఆలోచనలు పక్కన పెట్టండి. అరగంట తర్వాత ఏం చేస్తారో అరగంట తర్వాత చూద్దాం. ఇప్పుడు మాత్రము సమర్పణ ఇచ్చేయండి. అర్జునుడు శ్రీకృష్ణుడికి ఎలాగైతే ఇచ్చేశాడో తన జీవిత భారాన్ని ఇచ్చేయండి. అలాగా అంతకంటే మంచి వ్యక్తి దొరకడు మీకు. ఏ ఆలోచన లేని, ఇటు తీసుకెళ్తే అటు వెళ్తాం, ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, ఏం జరుగుతే అది జరుగుతుంది. దేనికి మీరు తొణక్కండి ఇంకా జీవితంలో. ఇలా జరగాలి అలా జరగాలి అని కూడా కోరుకోకండి. మీ బాధ్యతను బట్టి, మీకున్న అవగాహనని బట్టి ముందుకెళ్తూ ఉండండి. మార్గదర్శనం అది లభిస్తుంది. టైం రాదు, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడొద్దు మీకు అదంతా లేనం అయిపోండి. సమర్పణ జన్మాష్టమి నాడు యోగేశ్వరుడు అయినటువంటి జగద్గురు అయినటువంటి ఆ గురువు యొక్క అద్భుత రక్షణలో మన జీవితాలను సమర్పణ చేసుకుంటున్నాం. అంతకంటే అద్భుతమైనటువంటి సంఘటన మీ జీవితంలో ఏముంటుంది అసలు? ఏమీ ఉండరు. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఇచ్చేయండి. ఒకసారి వాళ్ళకి ఇచ్చేసాక ఇంకా మనకేం గందరగోళం ఉండదు. మనం పారిపోతా ఉన్నా వాళ్ళు పారిపోయేవారు.